వయస్సులో ఉండదు. అక్కడి నుంచి వార్ధక్యం వచ్చేసరికి శరీరం మారిపోతుంది. ఆ శరీరం మారిపోతున్న దాన్ని పట్టించుకోక ఇది సృష్టి రహస్యం అనుకోవడమే జ్ఞానం. దీన్ని ఏదో అందంగా ఉంచుకోవడానికి చెయ్యకూడని పనులు చేయడం అనారోగ్యం తెచ్చిపెడతాయి, హుందాతనాన్ని పోగొడతాయి. అందుకని నీ శరీరములో వాయువు ఉన్నంత వరకు నీకు విలువరా నాయన. పవనః అంటే వాయువు, గాలి పీల్చుకుంటే మనం బతికినట్టు కదా అంటున్నాం అంటే ఓహో వీడు బతికాడని అర్థం. నీ శరీరంలో గాలి ఉంది అంటే నువ్వు బతికావు. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ అమ్మయ్య మా ఆయన బతికాడు, లేకపోతే మా నాన్న బ్రతికాడు, లేక మా అమ్మ బతికింది, లేకపోతే మా కొడుకు బతికాడు అని కుశలం అడుగుతారు. ఒక్కసారి ఇందులో ఉన్న గాలి వెళ్ళిపోతే ఇక ఆ తర్వాత భార్య కూడా బిభ్యతి భయపడుతుందిట, హడిలిపోతుంది. నిన్నటిదాకా ఈయంతో కలిసి భోంచేసినావిడే ఉందండి, ఇవాళ ప్రాణం పోయింది మంచం మీద పడి ఉంటే ఆ గుడ్లప్పకిని చూస్తే గుండెలు బాదుకుని భయపడుతుంది. కానీ ఏముండవు, మీరు లేకపోతే నేను ఉండలేను, కాబట్టి మీరు నాతో పాటు ఇక్కడే ఉండండి, మన ఇంట్లోనే ఉండండి, మీరు చచ్చిపోయినా పర్వాలేదు, మీతో కలిసే నేను ఇక్కడే ఉంటాను, మీతో కలిసే భోంచేస్తానని అందావిడ. ఈ శరీరం జుగుప్సగా మారిపోతుంది, ఆ శరీరం వికారం అయిపోతుంది, దుర్వాసన వస్తుంది. ఇంకా ఇంట్లో ఉంచుకుంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా తంతారు. ఇక ఆ శరీరం యొక్క వికృత రూపం చూడలేక ఎంత తొందరగా పట్టుకుపోతే అంత మంచిది, పాతిపెట్టండి లేదా తగలబెట్టండి అంటారు, కానీ ఏ ఒక్కళ్ళు ఇంట్లో ఉంచుకోరు. అంత పూర్వం ఈ శరీరము లేకపోతే నేను ఉండలేను బాబో అనుకున్న దంపతులు కూడా ఆ క్షణం నుంచి ఒకరిని చూచి ఇంకొకరు భయపడతారు. నీ భార్య కూడా నీ రూపాన్ని చూసి భయపడుతుంది చచ్చిపోయాక. ఆ వికృతాకారాన్ని చూస్తే ఎవరన్నా రాణిస్తారా? నేను ఒక దృశ్యం చూశాను, మర్చిపోలేను నేను. నాకు బాగా ఇష్టుడైన ఒక శిష్యుడు ఉండేవాడు. ఆ శిష్యుడు ఏదో కర్మయోగం వల్ల యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. అంత పూర్వం వాడు ఉండేవాడు అండి, అందంగా తెల్లగా నల్లని నిగనిగలాడే జుట్టుతో అందంగా ఉండేవాడు. ఆ తలకాయ మించి వెళ్ళిపోయింది లారీ, ఆ జుగుప్సగా గుజ్జు బయటకు వచ్చి ముక్కు నొక్కుకుపోయి దవడలన్నీ నొక్కుకుపోయి శరీరం అంతా పాడైపోతే ఇప్పుడు ఆ శవాన్ని పట్టుకొచ్చి ఇంట్లో పెట్టారు. పోస్ట్ మార్టం అయిపోయాక ఈ పిల్లవాడిని శ్మశానానికి తీసుకెళ్లేలోపు తల్లి చూసి నేను చూడడం రానంది, తెలుసిన కన్న తల్లి, మా అబ్బాయిని నేను చూడలేను బాబోయేంది, తండ్రి రాలేదు. అంటే ఆ పిల్లవాడు లేకపోతే బతకలేం వీడు, మాకు ఇష్టుడు అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆ పిల్లవాడి శరీరం చిన్నాభిన్నమైపోతే చూడలేక హడిలిపోయారు. ఆ మాట ఎంత తేలిగ్గా రాశాడో తెలుసా? నీ శరీరములో ప్రాణం పోయినప్పుడు భార్య బిభ్యతి తస్మిన్ కాయే, ఆ శరీరాన్ని చూసి భార్య కూడా వణికిపోతుంది, భయపడుతుంది. ఇక్కడ బిభ్యతి అంటే భయపడ్డం అన్నమాట, మామూలు భయం కాదు, వణికిపోతారట వాళ్ళు. రామాయణంలో ఈ బిభ్యతి అనే క్రియాపదం అందంగా రాశాడు, కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. రాముడికి కోపం రాదు, కానీ రాముడికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారు అనడానికి అక్కడ బిభ్యతి అనే పదం వాడారు. మళ్ళీ ఇక్కడ శంకరాచార్యులు వారు అదే పదం వాడారు, అంటే భయంకరాకారంతో శత్రువుల తలలు చీల్చి చెండాడుతున్న రాముణ్ణి చూచి దేవతలు ఎలా వణికిపోతారో, కట్టుకున్న భర్త వాళ్ళ చచ్చి శవమైతే ఆ శవాన్ని చూచి భార్య కూడా అలా వణికిపోతుందట. ఇంకా తక్కిన వాళ్ళు భయపడడంలో ఆశ్చర్యం ఉంది. మీరు చూడండి ఒకసారి, యుద్ధరంగంలో చచ్చిపోయిన మిలిటరీ వాళ్ళు కానీ, యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళు కానీ, లేదా వికృతాకారంలోకి మారిపోయిన పీనుగుని కానీ చూస్తే ఆ శరీరం మీద ఎవడైనా ఎంతైనా ప్రేమ చూపించగలడా? వణికిపోతాం మనం. తప్పనిసరి పరిస్థితుల్లో శ్మశానానికి గొడ్డ వేసి మోసుకెడుతున్నారు, కానీ మోసుకెళ్ళే వాళ్ళు కూడా ఆ శరీరాన్ని చూడలేరు. ఆ శరీరానికి నిప్పు పెట్టేటప్పుడు పడే బాధ అంతా ఇంత కాదు. మా నాన్నగారు హాయిగా వెళ్ళిపోయారు. పదే పదే నాన్నగారు అంటున్నారని ఏమనుకోకండి, కొంతమంది గురించి కొన్నిసార్లు చెప్పడం దాని అవసరం కాబట్టి చెబుతున్నాను. ఆయన శరీరం విడిచిపెడితే నిద్రపోయినట్టున్నారు, నిద్రపోయినట్టు తప్ప ఆయన చచ్చిపోయినట్టు లేరు. మేమంతా తీసుకెళ్ళి నిప్పు పెట్టే సమయంలో నాకే అంత అందంగా ఉన్న శరీరం, మాతో మాట్లాడిన శరీరం, మాకు వేదాంత రహస్యములు చెప్పిన శరీరం, పాఠం చెప్పిన శరీరం, ఎంతోమంది శిష్యులు తయారు చేసిన శరీరం ఇప్పుడు నిప్పుల్లో కాలిపోతూ ఉంటే నిత్యం జ్ఞానోపార్జన చేసి జ్ఞానాన్ని ఉపదేశించి మేము తట్టుకోలేకపోయాం ఆ రూపాన్ని చూచి, మేమే వణికిపోయాం ఒక క్షణకాలం. అప్పుడు నేను ఒక పద్యం రాశాను తెలిసిన, ఏమైనా తెలిసిన, తనువుల్ ప్రాణము గేహముల్ ధనము విద్యా బుద్ధి వాక్సిద్ధులిచ్చిన తండ్రిన్ చితిపైన వంచగనే నా చేతో మహారణ్యమందున దావాగ్నులు ప్రజ్వరిల్లినవి, తద్దుఃఖాగ్ని దీపంబు నీకును నైవేద్యము తచ్చరీరమగు చేకో నీలకంఠేశ్వర. అప్పుడు నీలకంఠేశ్వర శతకం రాస్తున్నాను. ఆ శతకంలో శ్మశానంలో అప్పుడు రాసిన పద్యం ఇది. శరీరం, ఈ శరీరంలోకి ప్రాణం, ధనం, విద్య, బుద్ధి, వాక్సిద్ధి ఇన్ని ప్రసాదించిన తండ్రిని ఇప్పుడు చితి మీద పెట్టాం. ఇలా చితి మీద పెట్టగానే నా హృదయం అనే అడవి, నా చేతో మహారణ్యమందున నా హృదయం ఒక అడవి. ఈ అరణ్యంలో దావాగ్ని పుట్టింది. దావాగ్ని అడవిని తగలబెడుతోంది. ఈ దుఃఖాగ్ని నా హృదయం అనే అడవిని తగలబెడుతోంది. పరమేశ్వర తీసుకోవయ్యా, నీకు దీపారాధన కావాలా? ఈ దుఃఖాగ్ని దీపంబు నీకును, నా హృదయంలో పుట్టిన ఈ దుఃఖమనే అగ్ని నీకు దీపం. అందులోంచి పొగొస్తోందే అది నీకు ధూపం. నైవేద్యము తచ్చరీరమగు, మా తండ్రి శరీరం నీకు నైవేద్యం పెడుతున్నాను, తీసుకుని సంతృప్తి పొందు అని వ్యంగ్యంగా ఆనాడు రాశాను. అంటే ఎందుకు చెబుతున్నావు, నిత్యం మనకు తెలుసున్నది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది ఈ శరీరం అని. అయినా ప్రాణం పోయిన శరీరాన్ని ఇంట్లో పెట్టుకోలేము, చూడలేము, భయపడతాం, చితికి నిప్పి పెడుతూ ఉంటే వణుకొస్తుంది. ఇంచుమించుగా చాలామంది అనుభవం పొందిన వాళ్ళు ఉన్నారు, అనుభవం పొందని వాళ్ళకి ఇలాంటి అనుభవం రాకూడదురా బాబు అని దీవించాలనిపిస్తుంది. కానీ సృష్టి రహస్యం అది. శంకరుడు మహాత్ముడు కనుక ఈ శ్లోకం రాశాడు. ఈ శ్లోకం రాయడానికి ఒక గొప్ప ప్రేరణ చెప్పమంటారా మీరు? శంకరుడు రాసింది 6వ శ్లోకం, 6వ గేయం. ఆ పుణ్యాత్ముడు ఇది రాయడానికి సరిగ్గా 1 మాసం ముందు ఒక సంఘటన జరిగింది ఆయనకి. వాళ్ళ అమ్మ పేరు ఆర్యాంబ. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను సన్యాసం పుచ్చుకుంటాను అంటే ఆవిడ ముందు ఒప్పుకోలేదు కదా. ఆయన చాలా మాయబన్నాడు. ఆ కథ మీకు అంతా తెలుసు, అయినా క్లుప్తంగా చెబుతున్నాను. కాలడి దగ్గర పూర్ణానది అని ఉన్నది. ఆ పూర్ణానదిలో మునిగాయన నన్ను మొసలి పట్టుకుంది, మొసలు ఎత్తుకుపోతుంది, నేను చచ్చిపోతున్నానమ్మా అన్నాడు. అయ్యో నాయన అని తల్లి ఏడ్చింది. ఆ మొసలి కనబడుతోంది నీళ్లలో. మొసలి నుంచి కొడుకుని ఎలా రక్షించాలో తెలియదు. ఇదంతా ఆయన మాయ, ఆయన ప్రకటించిన ఒకనొక మహిమ. అమ్మా ఈ మొసలి నన్ను విడిచిపెట్టాలంటే, నేను నీకు దక్కాలంటే నాకు సన్యాసానికి అనుమతిస్తే ఈ మొసలి నన్ను విడుస్తుంది, నేను నీకు దక్కుతాను అన్నాడు. కళ్ళెదురుగుండా మొసలి కొడుకును పట్టుకుపోతుంది. సన్యాసమునకు అనుమతిస్తే మొసలి కొడుకుని విడిచిపెడుతుంది, కనీసం ఏదో రకంగా బతుకుతాడు. నా కొడుకు బతికితే చాలు, సన్యాసి అయినా పర్వాలేదు అనుకుని సరే నాయన ఒప్పుకుంటున్నానంది. ఒప్పుకుంటున్నాను సన్యాసానికి అనగానే ఈ మొసలి మాయమైపోయింది. అప్పుడు ఆయన నీళ్లలోంచి పైకి వచ్చాడు. అమ్మ నువ్వు నాకు మాట ఇచ్చావు, మొసలి దగ్గర నదీ తీరంలో నువ్వు ప్రమాణం చేసావు, కాబట్టి నేను సన్యాసాశ్రమ స్వీకారం చేస్తాను అంటే, అప్పుడు ఆవిడ, నాయన నువ్వు ఎక్కడ ప్రాణం విడిచిపెడతావో మొసలికి ఆహుతైపోతావో అని సన్యాసాశ్రమ స్వీకారానికి అంగీకారం తెలిపాను, కానీ నిజానికి నా మనస్సులో నువ్వు సన్యాసి అవ్వడం ఇష్టం లేదు. అందరిలాగే పెళ్లి చేసుకుని ఏదో ఒక ఇల్లు కట్టుకుని నెలకెంత టెన్షన్కేగా పింఛన్ వస్తూ ఉంటే సుఖంగా బతుకుతాం అనుకున్నాను. సరే తప్పనిసరిగా వెళ్ళిపోతున్నావు, నాకు ఒక మాట ఇచ్చి వెళ్ళు అంది. ఏమిటన్నాడు ఆయన, ఎక్కడున్నా అంత్యకాలంలో నా దగ్గరకు వచ్చి నా దహన సంస్కారం చెయ్యి అంది. మాటిచ్చాడు ఆయన, శంకర అని నన్ను నువ్వు 3 సార్లు పిలిస్తే ఏ మూల ఉన్నా ఆ మాట నాకు వినబడుతుంది, నా మహామహిమతో నువ్వు ఉన్న చోటకి తక్షణం వస్తాను, నీకు ముక్తినిస్తానని తల్లికి ప్రమాణం చేసి ఆ తర్వాత సన్యాస స్వీకారం చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలి. ఇంతలో వాళ్ళ అమ్మకి ఆయువు తీరిపోయింది, మంచం మీద పడింది. ఎవ్వరూ చేసేవాళ్ళు లేరు అక్కడ. చుట్టుపక్కల ఇళ్లలో ఎంతమంది బంధువులు ఉన్నారండి, చుట్టుపక్కల చాలామంది ఉన్నారు చదువుకున్న వేద పండితులు, ఒక్కడు పట్టించుకోలేదట. ఎంతలో వీళ్ళమ్మ, నాయనా చచ్చిపోతున్నానని రక్షించమని శంకర 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 అని మొమ్మారు పిలిచింది. తక్షణం శంకరుల వారు ఎక్కడున్నవాడు అక్కడే ఆ పనులు విడిచిపెట్టి అదృశ్య రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ వచ్చి అక్కడ మాయమయ్యాడు, ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. శిష్యుల్ని విడిచిపెట్టాడు, తల్లి దగ్గరకు వచ్చాడు. అమ్మ మంచం మీద ఉంది, అంత్యకాలంలో ఉంది, ఆవిడ పోతోంది. అందుకే తలుచుకోగానే వచ్చి, అమ్మ నేను వచ్చాను, నీకేం కావాలి అంటే నాకు ముక్తి కావాలంది. ముక్తి అంటే నీకు పూర్తిగా ఇప్పుడు చెప్పలేను, కానీ 2 లోకాలు చూపిస్తాను, ఆ 2 లోకాల్లో ఏ లోకాలు కావాలో నువ్వు కోరుకుంటే ఆ లోకానికి పంపిస్తానన్నట్ట. ఇలా ఏ తండ్రి ఏ కొడుకు సంభాషించారా? ఏ తల్లికైనా ఏ కొడుకైనా ఇలా మాటిస్తాడా? నాన్న లేక అమ్మ అని పిలిచి, అమ్మా నాన్న మీకు కైలాసం కావాలా వైకుంఠం కావాలా అని ఎవరైనా పిల్లలు అడగగలరా? అడిగితే మాత్రం ఒకవేళ వాళ్ళు మేము మాకు కైలాసము తెలియదు వైకుంఠము తెలియదు చూపించు అంటే చూపించగలరా? కానీ నేను అన్నాడు వాళ్ళమ్మతో, నేను నీకు ఏం కావాలంటే ఆ లోకం ఇస్తాను అంటే ఆవిడ ఏ లోకాలు ఇస్తావు అంది, కైలాసం వైకుంఠం రెండు ఇవ్వగలను అన్నాడు ఆయన. అవి ఎలా ఉంటాయో నాకు తెలియదు కదరా, ఒక్కసారి దివ్య దృష్టితో కైలాసం వైకుంఠం నేను చూసేటట్టు చెయ్యి, నేను ఆ లోకాలు చూసిన తర్వాత ఏ లోకం బాగుంటే ఆ లోకానికి పోతానంది. వెంటనే తల్లికి ఒక దివ్య శక్తి ఇచ్చాడు. ఈ శక్తితో మంచం మీద ఉన్నావిడ కైలాసం ఎలా ఉందో మొత్తం చూసింది. ఇంట్లో టీవీలో ఉండి కూడా, టీవీలో అలా చూడలేము మనం పూర్తిగా, అంత స్పష్టముగా తల్లికి కైలాసాన్ని చూపించాడు. ఆ కైలాసం చూశాను నచ్చింది, ఇప్పుడు వైకుంఠం చూపించు అంది, వైకుంఠం కూడా చూపించాడు, రెండూ చూసింది ఆవిడ. కైలాసము బాగుంది వైకుంఠం బాగుంది, కానీ వైకుంఠంలో ఇంకొంచెం బాగుంది రా, అక్కడ లక్ష్మీదేవి పట్టు వస్త్రాలు ధగధగలు నగలు ఎంతైనా మరి అమ్మ కదా అయ్యవారైతే ఏమనేవాడు, కానీ నాకు వైకుంఠానికి వెళ్ళాలని ఉంది అంది. వెంటనే ఆవిడ ప్రాణవాయువు బయటకు వచ్చింది, ఇచ్చిన మాట ప్రకారం తల్లి శరీరంలో ఉన్న ప్రాణం బయటికి తీసి ఆవిడ్ని వైకుంఠానికి పంపేశాడు ఆయన. ఆవిడికి మోక్షం ఇచ్చాడు. ఇది శంకర విజయంలో ఉన్న గొప్ప గాథ. తల్లిని కోరిన కోరిక తీర్చి వైకుంఠానికి పంపిన మహాత్ముడు మన శంకరుడు సద్గురుడు. ఇప్పుడు తల్లి వెళ్ళిపోయాక శవం ఉంది కదా, ఇప్పుడు ఈ శవాన్ని దహనం చేయాలి. వాళ్ళ అమ్మకి మాట ఇచ్చాడు. ఏమని, చచ్చిపోయాక నా శరీరాన్ని నువ్వు దగ్గరుండి దహన సంస్కార కర్మలు చేసి వెళ్ళాలి నాయనా అన్నది. అలా అయితేనే నేను నిన్ను సన్యాసి జీవితం గడపడానికి అనుమతిస్తాను అన్నది. అందువల్ల ఇప్పుడు ఈ తల్లి శవం దహనం చేయాలి కదా. చుట్టుపక్కల పండితులు చాలామంది ఉన్నారు, ఆత్మీయులు, వాళ్ళని పిలిచి మా అమ్మ చచ్చిపోయింది, మా అమ్మ శరీరాన్ని దహనం చేయాలి, సాయం చేయండి అంటే, అంతమంది పండితులు చదువుకున్న వాళ్ళు ఏం లాభం అండి, బోడి చదువులు పనికిమాలిన చదువులు ఎందుకు చదివితే ఏంటి, మానవత్వం లేకపోయాక ఈ పాండిత్యం ఎందుకు, ఈ చదవడం ఎందుకు, మేము రాము పొమ్మన్నారట. సన్యాసం పుచ్చుకోవడం ఒక తప్పు, నువ్వు పుచ్చుకున్నవాడివి తల్లి శరీరం తగలబెడతావా, సన్యాసాశ్రమం స్వీకరించాక తల్లిని తగలబెట్టడం దోషం, మేము సాయం చెయ్యం అని నిర్ద్వంద్వంగా చెప్పారు వాళ్ళు. ఎంత బతిమాలాడో తెలుసా ఆయన, బతిమాలుట అనండి అమ్మాయి, బ్రతిమిలాడు అనే పదం ఇందాక ఎవరో వాడారు, బ్రా ఉండదు ఉత్తి బతిమిలాడు, తెలుగులో బతిమిలాడే తప్ప బ్రతిమిలాడు ఉండదు. ఈ వంకతో అప్పుడప్పుడు ఒక్కొక్క పదం కూడా సరిదిద్దితే మంచిది కదా. మరి ఎన్ని చెప్పినా వాళ్ళు ఎవరు మేము సాయం చేస్తాం అనలేదు, నోటికి వచ్చినట్టు తిట్టి పొమ్మన్నారు. అప్పుడు ఆయన ఏమైనా శాపం పెట్టాడో తెలుసా, దుర్మార్గుల్లారా ఒక కాకి చచ్చిపోతే ఇవన్నీ కొన్ని వందల కాకులు వచ్చి కావు కావు అని పక్కన పడి ఏడుస్తాయిరా, పక్షులకున్న ఐకమత్యం, సాటి ప్రాణి చచ్చిపోతే అయ్యో ఏడవాలనేటటువంటి కరుణ మీలో లేవా, మానవత్వం లేదా మీలో, కాబట్టి ఈరోజు నుంచి మీరందరూ నా శాపానికి గురైపోయి మీ ఇళ్లలో ఎవడు చచ్చినా ఇంట్లోనే శవాన్ని తగలబెడుదురుగా కానీ శపించాడు. ఆ శాపం వల్ల ఇప్పటికి కూడా కాలడిలో ఆ వంశస్థులు ఉన్నారు, ఎవడన్నా చచ్చిపోతే ఇంట్లో తగలబెడతారు. ఆ గృహస్థులు ఎవరో మీకు చెప్పకూడదు, మేము శంకరుడు అలా శాపం పెట్టాడు వాళ్ళకి. ఆ మహాత్ముడికి బాధ కలిగించారు వాళ్ళు. ఆయన ఏమన్నాడో తెలిసినా, సన్యాసం పుచ్చుకున్న తల్లిదండ్రులకి మాత్రం దహన సంస్కారం కుమారుడు చెయ్యొచ్చు, అందులో తండ్రి మాట అలా ఉన్నా తల్లికి మాత్రం దహన సంస్కారం చేసి తీరవలసిందే. సన్యాసాశ్రమ స్వీకారం చేసిన వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి దండం పెట్టకూడదు, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి నమస్కారం చేయకూడదు, కానీ ఒక్క తల్లికి మాత్రం నమస్కరించాలి. తండ్రికి పెట్టకపోయినా పర్వాలేదట, తల్లికి మాత్రం సన్యాస ఆశ్రమ స్వీకారం చేసినా నమస్కరించాలి, మాతృస్థానం అంత గొప్పది. ఇవి శాస్త్రాలు చెబుతున్నాయి. తెలుసుండి కూడా నా తల్లి దహన సంస్కారాలకి మీరు సాయం చేయలేదు, కాబట్టి మీ ఇళ్లలోనే పీనుగుని తగలబెడుదురుగాక అని శపించి ఆ ఇంట్లోనే తల్లికి దహన సంస్కారం చేసి వెనకే పూర్ణానదిలో ఆవిడ చితాభస్మం కలిపాడు. అప్పుడు ఆ దృశ్యం అంతా ఆయన కళ్ళల్లో ఉందిట, కళ్ళల్లో పెట్టుకుని సరిగ్గా ఆవిడికి మొదటి మాసికం పెట్టాడు కాశీలో. అప్పుడు రాసింది ఇది, ఏమని, శరీరంలో ప్రాణం ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు అందరూ బంధువులు బంధువులు అని వెనకబడతారు, అదే ప్రాణం పోతే కన్న బిడ్డలు పట్టించుకోరు, భర్త పోతే భార్య పట్టించుకోదు, భార్య పోతే భర్త కూడా భయపడతాడు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు సాయం చేయరు. శవానికి సాయం చేయాలనే కోరిక కూడా పోతుంది. శవాన్ని చూస్తే ఎవరైనా అసహ్యించుకుంటారు అని ఆయన మనస్సుకు ఒక ఊహ తట్టిందిట. ఆ ఊహ సరిగ్గా తల్లికి ప్రథమ మాసికం పెట్టిన తర్వాత ఈ ఆరవ గేయంగా మారింది అని మహాత్ములు వ్యాఖ్యానంలో రాశారు. ఒక గేయం రాయాలంటే ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉండాలి, అనుభవాలు ఉండాలి. జీవిత అనుభవాలే కవిత్వ రూపంలో బయటకు వస్తాయి. కవిత్వం అంటే మామూలు కవిత్వం అయ్యేది, పరమ పవిత్రమైన వేదాంత రహస్యాలతో కూడిన కవిత్వం కదటండి. ఆయన కావ్యాలు అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అసలు నిజం చెప్పాలంటే 40 రోజుల పాటు కనకధార స్తోత్రం మీద వ్యాఖ్యానం చెప్పాను నేను. 40 రోజులు పట్టింది ఒక్క కనకధార స్తోత్రానికి. ఏలూరులో కాబట్టి, ఉన్న ఊళ్ళో కాబట్టి, ఆ రోజుల్లో కాబట్టి కుదిరింది. మా ఊళ్ళో ఆడవాళ్ళంతా కలిసి 128 రోజులు కనకధార స్తోత్ర పారాయణ చేశారు. ఆ పారాయణ చేసిన తర్వాత ఒక 40 డేస్ నా చేత రోజు ఉదయం పూట 9 to 11 చెప్పించేవారు అన్నమాట. ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే, శంకరుడు రాసిన ఒక పదానికి భాష్యం చెప్పాలంటే చాలా కష్టం. ఆ పదాన్ని ఆయన ఎన్నో కోణములను దృష్టిలో పెట్టుకుని వాడతాడు. ఆ పదం బదులు ఇంకో పదం వాడలేము. ఆ పదాన్ని సూటిగా అర్థమయ్యేలా చెప్పాలంటే కూడా కష్టం. ఏదో మాకు తోచినంతవరకు భాష్యం చెబుతున్నాం, కానీ శంకరుడి కవిత్వమునకు భాష్యం మళ్ళీ శంకరుడే చెప్పగలడట. శంకర శంకరోపమః వ్యాసో నారాయణో హరిహి శంకర శంకరోపమః. వ్యాసుడు సాక్షాత్తు విష్ణువు, శంకరుడు శంకరుడే. శంకర శంకర సాక్షాత్తు వ్యాసో నారాయణో హరి అని కూడా ఒక పాఠాంతరంతో శ్లోకం ఉన్నది. విష్ణువే వ్యాసుడు కాబట్టే అన్ని పురాణాలు, అంత అద్భుతమైన ఇతిహాసాలు ఇవ్వగలిగాడు. శంకరుడే ఈ శంకరుడు కాబట్టి ఈ కాస్త వయస్సులో ఇటువంటి అపూర్వమైనటువంటి కవిత్వాన్ని మనకు అందించి వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి ప్రాణం ఉన్నంతవరకే విలువ గనక, ప్రాణం పోతే మళ్ళీ ఈ శరీరం మనకి రాదు గనక, ఉన్న శరీరమును ప్రాణం ఉన్నంతకాలం జాగ్రత్తగా కాపాడుకో. అంటే అర్థం ఏమిటి? శరీరాన్ని అనారోగ్యం పాలు కాకుండా, సంపాదన వెంటపడి పాడు చేసుకోకుండా, ఏ సమయంలో అయినా నీ శరీరం పోతుందని తెలుసు గనక ఉన్నంతలో నీ ఆయువుని సద్వినియోగం చేసుకో. కొంతైనా నీ జీవితమును భగవత్ సంబంధమైన కాలక్షేపంతో గడుపు, లేదా పరోపకారంతో గడుపు. ఇటు పరోపకారం చెయ్యక, భగవత్ చింతన చెయ్యక, కేవలం విత్తం మీద ఆసక్తితో యావజ్జీవితం గడిపితే చివరికి హఠాత్తుగా శరీరం పోతుంది. శరీరం పోతే మళ్ళీ ఇలాంటి శరీరం రాదు. రాకపోతే ఇక మోక్షం ఎలా వస్తుంది? మానవ జీవితంలో తప్ప ఇంకో శరీరంతో నువ్వు ముక్తి పొందలేవు. ఆఖరికి దేవతలకు కూడా మోక్షం లేదు. తక్కిన జంతువుల్ని పక్కన పెట్టండి, దేవలోకానికి వెళ్ళిన వాడు కూడా మళ్ళీ తిరిగి భూమికి రావాల్సిందే. తెలుసునాది, మనం పుణ్యం చేస్తే ఈ పుణ్యం వల్ల స్వర్గానికి ఎడతాం, స్వర్గంలో కొన్ని సుఖాలు అనుభవిస్తాం. సుఖాలు అనుభవించటం వల్ల మనం చేసిన పుణ్య ఫలితం అంతా క్షీణించిపోతుంది. బ్యాంకులో డబ్బుంది కదా అని ఎక్కడ పడితే అక్కడ క్రెడిట్ కార్డుతోటి షాపింగ్ చేస్తే ఆ షాపింగ్ క్రాఫింగ్, కొంతకాలానికి ఇంకా బ్యాంకులో నిల్వ ఉండదు. నిల్వ లేకపోతే వాడు ఇక మనకు ఏమీ అప్పు పెట్టడు. మనం సంపాదించినటువంటి పుణ్యము కూడా ఒక డబ్బు లాంటిది. ఈ పుణ్యం అనేటటువంటి ధనము కొంతకాలానికి స్వర్గలోకంలో సుఖాలు అనుభవించడం ద్వారా వ్యయం అయిపోతుంది. అప్పుడు మొత్తం పుణ్యం క్షీణించగానే తిరిగి భూమికి వస్తాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యము క్షీణించగానే తిరిగి మానవ లోకంలో పడిపోతాడు. స్వర్గం నుంచి మానవ లోకానికి రావలసిందే, గంధర్వలోకం నుంచి మానవ లోకానికి రావలసిందే. పాపాలు చేస్తే నరకానికి పోతాడు కనుక అక్కడ శిక్షలు అనుభవిస్తాడు, మళ్ళీ తిరిగి భూమి మీదకు వస్తాడు. కాబట్టి ఇటు నరకమైనా స్వర్గమైనా ఏ లోకమైనా తిరిగి మళ్ళీ భూలోకానికి తీసుకొస్తుంది. కాబట్టి ఇవేమీ శాశ్వతం కాదు. మళ్ళీ మానవ జన్మ ఎత్తితేనే ముక్తి పొందుతాం. కానీ మానవ జన్మ వస్తుందో లేదో ఎలా చెప్పగలం? మనం చేసే పనులు సక్రమంగా లేకపోతే ఈ పవిత్ర మానవ జన్మ పోయి ఏ జన్మ వస్తుందో తెలియదు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నాడు కాళిదాసు. ఏ ధర్మమైనా సాధించాలంటే శరీరమే మొదటి సాధనం. మన ఒళ్ళంటూ ఉంటే, మన శరీరం అంటూ ఉంటే ఓ మంచి పని చేస్తాం. అసలు నేనే లేకపోతే నేనే ఉపన్యాసం చెబుతానండి. నా శరీరం ఉంది గనక నేను తిరగగలిగాను, శరీరం ఉంది గనక మాట్లాడగలుగుతున్నాను, మీ శరీరం మీకుంది గనక కుర్చీలో కూర్చుని వినగలుగుతున్నారు, శరీరం ఉంది గనకే ఏదో మంచి పనో చెడ్డ పనో ఏదో ఒకటి చేయగలుగుతారు. శరీరమే లేనినాడు ఏ పని చెయ్యలేము. ఈ శరీరములో ఉన్నప్పుడే ముక్తి వస్తుంది. ఈ శరీరం పోయి ఇంకో శరీరం వస్తే ఎంత గింజుకున్నా వాడికి ముక్తి రాదు. అయినా ఇంత చెప్పినా ఎందుకు కొంతమందికి ఈ గోవిందనామస్మరణం మీద మంచి పని మీద ఆసక్తి రాదు? దానికి గల కారణం వాడి పూర్వజన్మ కర్మ, పురాకృత కర్మ బలంగా పట్టుకోవడమేనట. భూలోకంలో రెండు రకాలుగా మనుషుల్ని పాపాత్ములు పుణ్యాత్ములు అని నిర్ధారించారు. కొందరు నరకం నుంచి భూమి మీదకు వచ్చారు, కొందరు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చారు. ఈ స్వర్గం వంటి పుణ్యలోకాల నుంచి భూమి మీదకు వచ్చిన వాళ్ళ యొక్క లక్షణములు ఎలా ఉంటాయి, నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసుకుంటే అప్పుడు మనం ఈ భజగోవిందం యొక్క అంతరార్థాన్ని తెలుసుకుంటాం. మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలుసా? నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాడిని ఇంక మీరు అడగక్కర్లా, వీడు నరకం నుంచి వచ్చాడ్రోయ్, వీడు పరమ పాపాత్ముడ్రోయ్, వీడు నీచుడ్రోయ్ అని ఈ చెప్పబోయే లక్షణాలను బట్టి మనం చెప్పచ్చు. కానీ మొహమ్మద్ చెప్పకండి, మళ్ళీ తంతాడు వాడు. పరుసని పల్కులం పరుల పల్కుట మర్మమునాట ఆడుటల్ నరులకు ఎగ్గుచేత కృపణత్వము అసౌచము దేవదోషణంబు వరుల ధనంబు గొంట కృపనందమి అల్క కృతఘ్న భావము ఈ నిరయము బాసిపోయి ధరణిల్ ప్రభవిల్చిన వారి చిహ్నముల్. ఎప్పుడూ ఇతరులను పరుషంగా తిడుతున్నాడంటే, ఎప్పుడు కోపంతో మాట్లాడుతున్నాడంటే వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ముడు. కొంతమంది వాడు ఎప్పుడు తిడుతూనే ఉంటారు, నీ మొహం తగలయ్యాను కొడుకుని తిడతాడు, లేదా భార్యను తిడతాడు, ఇంక ఇంటికి వచ్చిన వాడిని తిడతాడు. పరుషముగా తప్ప మృదువుగా మాట్లాడడం వాడి జీవితంలో తెలియదు. నీ వ్యవహారం ఏమిటో చూస్తానంటాడు చీటికి వాడికి. ఏమిటి చూసేది వీడు మొహం? చూసేలోపు మన వ్యవహారం పైవాడు చూస్తాడు. కఠినముగా నిరంతరం పలికే జీవులు ఉన్నారే, అటువంటి వాళ్ళు నరకము విడిచిపెట్టి భూలోకానికి వచ్చినవాడు. ఆ తర్వాత ఏమిటనమాట, మర్మమునాట నాడుటల్, గుండెల్లో గుచ్చుకుపోయేలా మాట్లాడతారు. వ్యంగ్యంగా ఎప్పుడు అవతల వాడికి బాధ కలిగించేలాగానే మాట్లాడతారట. సక్రమంగా మాట్లాడరండి కొంతమంది, అదేంటో యావజ్జీవితం ఇతరులను దెప్పుతూనే ఉంటారు. ఇలా నిరంతరం దెప్పేవాళ్ళు ఉన్నారే, వీళ్ళు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ములు. నరులకు ఎగ్గుచేత, ఇతరులకు ఎప్పుడు అపకారం తప్ప ఉపకారం చెయ్యని పాపాత్ములంతా నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు అనమాట. పరాపకారమే కానీ పరోపకారం ఉండదు వాళ్ళ దగ్గర. కృపణత్వం, పిసినగొట్టు పీనుగు ఎవడన్నా ఉన్నాడంటే వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చినవాడు. వాడు జీవితంలో ఒక రూపాయి తీసేవాడికి దానం చేయలేడు. వాడు ఎప్పుడు జేబులు చేయడతాడు అని వెళ్ళిపోతాడు. అన్నిటికంటే భయంకరం కృపణత్వం, పిసినిగొట్టుతనం. ఈ డబ్బు మీద కాపీన ఉందే అంత నీచగుణం మరొకట్లేదు. లోభః చేత్ అగుణేన కిం అన్నాడు. లోభమనే ఒక్క గుణం ఉంటే వేరే దుర్గుణం ఉండకల. అన్ని దుర్గుణముల కంటే గొప్ప దుర్గుణం పిసినిగొట్టుతనం. ఈ కృపణత్వం పిసినిగొట్టాడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ముడు. అసౌచము, ఎప్పుడు శుచిగా ఉండడు. పొద్దున్నే స్నానం చేయటం కానీ, పళ్ళు తోముకోవడం కానీ, కాస్త స్నానం చేసి వంట చేయడం కానీ, ఉపన్యాసానికి వచ్చే ముందు సువాసనతో రావడం కానీ, ఇవ్వండి. ఎప్పుడు అశుచిగా కుళ్ళుగొట్టు శరీరంతో ఎవడన్నా ఉంటున్నాడంటే, ఆ వేసుకున్న బట్టలే మళ్ళీ వేసుకుంటూ ఉతుక్కోకుండా ఉన్న బట్టలతో ఉంటున్నాడంటే వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చినవాడు. తర్వాత లక్షణం దేవదూషణంబు, దేవతల్ని తిడుతున్నాడంటే, ముఖ్యంగా గోవులను శాస్త్ర మర్యాదలను తిట్టాడంటే వాడంత నీచుడు మరొకడు లేడట. అటువంటి వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ముడు. వరుల ధనంబు గొంట, ఇతరుల ధనమును అపహరిస్తున్నాడంటే, పరుల సొమ్ముని మోసగించి లాగి పట్టుకుపోతున్నాడంటే వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ముడు. కృపనందమి, ఎప్పుడూ ఎవరి మీద జాలి చూపించకుండా ఏడిపిస్తున్నాడంటే, కరుణ లేకుండా ఉన్నాడంటే, నిష్కరుణతో ఉన్నాడంటే వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ముడు. అల్క అంటే ఎప్పుడూ కోపమే, ఆ అంటే కోపం, ఒంటే కోపం. కాస్త కాఫీలో పంచదార ఎక్కువైందిట, అందుకని పంచదార ఎక్కువ వేసే ఏంటి నీ మొహం తగలయ్యా అన్నాడు ఒక ఆయన. మర్నాడు ఆవిడికి భయం వేసి తక్కువ వేసింది. అస్సలు పంచదార వేయమేమిటే మళ్ళీ నీ మొహం తగలయ్యాయి. ఇక అన్నిటికీ మొహం తగలేస్తే రేపొద్దున ఆవిడ ఈయన మొహం తగలేదు. చిటికి మటికి కోపమేనా? ఆ కోపం ఉందే నిరంతర క్రోధం, అది నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ముల లక్షణం. కృతఘ్న భావం, మేలు చేసిన వానికి కీడు చేసేవాణ్ణి కృతఘ్నుడు అంటారు. కృతము అంటే చెయ్యబడినది. ఒక ఆయన నాకు మంచినీళ్ళు ఇచ్చారు, ఇప్పుడు నాకు మంచినీళ్ళు ఇవ్వడం అనే ఒక పని చేయబడింది కనుక దానికి కృతము అని పేరు. లేదా మైకు పెట్టాడు ఒక ఆయన, ఈ మైకు పెట్టడం అనే ఒక పని చేశాడు కదా, ఇప్పుడు ఇది కృతము. దీనిని జ్ఞ గుర్తుపెట్టుకోవాలి, అది కృతజ్ఞత. ఒకడు ఉపకారం చేస్తే, మేలు చేస్తే, పని చేస్తే ఆ పని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండుట కృతజ్ఞత. ఈ మేలు చేస్తే మర్చిపోతే దానికి అకృతజ్ఞత, అంటే చేసిన మేలు మర్చిపోయాడని అర్థం. కానీ కృతజ్ఞత అంటే ఏమిటనమాట, మేలు చేసిన వాడికి ఆ మేలు మర్చిపోవడమే కాకుండా కీడు చేస్తే దానికి కృతజ్ఞత అని పేరు. ఉపకారం చేసిన వాడికి అపకారం చేసే దుర్మార్గులు ఉన్నారు కొందరు, వీళ్ళు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ములు. ఇవన్నీ నిరయము బాసిపోయి అంటే నరకమును విడిచిపెట్టి ధరణిన్ భూలోకంలో ప్రభవించిన వారి చిహ్నములు. భూలోకంలో పుట్టిన పాపాత్ములు ఇలా ఉంటారు. ఇలాంటి వాళ్ళు మీకు తగిలితే వెంటనే పద్మాకర్ గారు చెప్పారండోయ్ అనండి, అంతకుమించి అనకండి. ఇంకా దేవలోకం నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు, మీరంతా దేవలోకం నుంచి వచ్చిన పుణ్యాత్ములు, లేకపోతే ఎందుకు కూర్చుంటారు 6:30 to 8:30 దాకా? అందులో ముఖ్యంగా రాత్రిపూట వచ్చే సీరియల్స్ విడిచిపెట్టి, అందున ఈ పూట 8 గంటలకి T20 మ్యాచ్ కూడా విడిచిపెట్టి వచ్చారంటే ఆహాహా, మీలాంటి పుణ్యాత్ముల్ని ఏమని పొగడాలండి, మీకు మీరే చప్పట్లు గట్టిగా కొట్టుకోవచ్చు అనమాట. బలిచక్రవర్తి 3 అడుగులు దానం ఇచ్చాడు, అదో పెద్ద దానమా? శిబి చక్రవర్తి శరీరం దానం చేశాడు, అది గొప్ప దానం కాదు. సీరియల్స్ని, టీవీ సీరియల్స్ని, సినిమాల్ని విడిచిపెట్టి కాలం 2 గంటలు దానం చేశారు. మీరు దాతలంటే మహాదాతలు వేరు. మీరంతా గ్యారంటీగా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చినవారు అని మాత్రం పొగడపోతే మళ్ళీ రేపు రారు. గురుదేవ ఋషి పితృప్రపూజనము సద్గోష్ఠి ప్రియత్వంబు సుస్థిర సత్యోక్తి సమస్త భూత దయా మైత్రీ సాధు సాంగత్యముల్ పరలోకాభ్యుదయ క్రియారతి శృతి ప్రామాణ్య సందర్శనం వరయన్ స్వర్గము బాసి పుట్టిన మనుష్య శ్రేణి సంజల్ నృపాగా. గురువులను రాగానే లేచి నిలబడి నమస్కరించి పూజించిన వాళ్ళంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. ఎత్తుకోవడమే గురువులతో ఎత్తుకున్నాడు, గురు తర్వాత దేవతలని చక్కగా, మహాత్ముల యొక్క పటాలని, తల్లిదండ్రుల యొక్క పటాలని, దేవతల యొక్క పటాలని భక్తితో చూసి చూడగానే నమస్కరించి గౌరవిస్తున్నారంటే వాళ్ళు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. గురు, దేవ, తర్వాత 3వది ఋషి, ఆపై పితృప్రపూజనము. పితృప్రపూజనం అంటే తల్లిదండ్రుల్ని పూజించుట, మామూలు పూజ కాదు, భక్తితో పూజించుట. గురువులను, దేవతలను, ఋషులను, తల్లిదండ్రులను భక్తితో పూజించే వాళ్ళంతా స్వర్గము నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. ఎంతో కాలం పుణ్యం చేసి స్వర్గంలో ఉండి పుణ్యం క్షీణించాక మళ్ళీ భూలోకంలోకి వచ్చిన దివ్యాత్మస్వరూపులట వాళ్ళు. సద్గోష్ఠి ప్రియత్వంబు, ఎప్పుడూ సద్గోష్ఠే చేస్తారు. మహాత్ములు ఏదైనా చెబుతూ ఉంటే వింటారు, పనికి మాలిన కబుర్లు వినరు, మంచి మాటలే వింటారు, పురాణములు వింటారు, ఉపనిషత్తులు వింటారు, ఇతిహాసాలు వింటారు, స్తోత్రాలు వింటారు, ఇవి మాత్రమే ఇష్టపడతారన్నమాట. సుస్థిర సత్యోక్తి, సత్యము తప్ప అసత్యం పలకరు కొంతమంది. అలా సత్యం పలికే వాళ్ళంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. సమస్త భూతదయ, ఏ ప్రాణిని చూచినా వాడి మీద జాలి చూపించడం ఉందే అది చాలా మంచి లక్షణం. సకల ప్రాణులను ప్రేమించి జాలి చూపించడం అనేది స్వర్గము నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముల లక్షణం. మైత్రి, స్నేహం చెయ్యటం తప్ప ఎవరితో శత్రుత్వం తెచ్చుకోవడం లేదంటే ఆ వ్యక్తి స్వర్గం నుంచి భూలోకానికి వచ్చాడు. మళ్ళీ ఇక్కడ ఇంకొక అనుమానం లేకుండా ఆ మాట కూడా చెప్పారు, ఏమండి మేము ఎంత గింజుకున్న అవతలవాడు మమ్మల్ని తిరుగుతున్నాడు, స్నేహం చేయటం లేదంటే అది నీ తప్పు కాదు, నువ్వు శత్రువుగా భావించకు. ధర్మరాజుకి అజాత శత్రువు అని పేరు. ఎందుకని, దుర్యోధనుడు ఆయన్ని తిట్టాడుగా, దుర్యోధనుడికి ధర్మరాజుకి పడదు, అయినా అజాత శత్రువు. ఎందుకన్నారంటే దుర్యోధనుడు ధర్మరాజుని శత్రువు అనుకున్నాడు తప్ప ధర్మరాజు తన మనస్సులో ఒక్కనాడు కూడా దుర్యోధనుడిని శత్రువు అనుకోలేదు. మనసి శత్రువు న జాతః ఇతి అజాత శత్రువు, తన మనస్సునందు ఎవణ్ణి శాశ్వతంగా శత్రువుగా భావించకుండా ఉండుట అజాత శత్రువు అనే శబ్దమునకు అర్థం. అవతలవాడు మనల్ని శత్రువు అనుకుంటే అది వాడి దోషం, మనం మాత్రం శత్రువుని కూడా వీడు ఒక మనిషి, వీడు ఆ దైవ సృష్టి అనుకోవాలి. వాడి బాగే కోరుకోవాలి, వాడి నాశనం కోరుకోకుండా ఉండాలి. అలాంటి లక్షణమునకు మైత్రి అని పేరు. ఆ మైత్రి ఎవరిలో ఉంటే వాళ్ళు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. సాధు సాంగత్యముల్, సాధువులతో సజ్జనులతో తప్ప దుర్మార్గులతో వ్యసన పరులతో స్నేహం చెయ్యడం లేదంటే ఆ వ్యక్తులు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. పరలోకాభ్యుదయ క్రియారతి, ఈ లోకమే కాదు స్వర్గం వంటి ఉత్తమ లోకాలు ఉన్నాయి, మళ్ళీ భూమికి తిరిగి రానవసరము లేని ముక్తి లోకాలున్నాయి అని ఊర్ధ్వలోకముల గురించి ఎప్పటికప్పుడు ఆలోచించి పరలోకం పొందడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాడంటే అటువంటి వాడు స్వర్గము నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముడు. శృతి ప్రామాణ్య సందర్శనంబు, వేదముల యొక్క ప్రామాణ్యం అంగీకరించారంటే వేదములను నమ్మి అందులో చెప్పిన వాటిని పొరపాటును కూడా తప్పు అనకుండా ఉన్నారంటే అటువంటి వాళ్ళు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు. ఇవన్నీ కూడా అరయన్ స్వర్గము పాసి పుట్టిన మనుష్యశ్రేణి సంజల్ నృప అని మార్కండేయ పురాణంలో ఈ పద్యాన్ని చెప్పారు మారణ గారు, అద్భుతమైన పద్యాన్ని. ఇవన్నీ స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముల యొక్క లక్షణములు. ఈ పుణ్యాత్ముల యొక్క లక్షణములున్నవాడు శరీరములో ప్రాణము ఉన్నా లేకపోయినా అది జీవి కింద భావిస్తాడు. ప్రాణం ఉన్నంతసేపు ప్రేమించి ప్రాణం పోయాక అసహ్యించుకోడు. ఈ ప్రాణము శాశ్వతము కాదు అనుకుంటాడు. అప్పుడు వీడికి విత్తం మీద మాత్రమే ఆసక్తి కాకుండా ధర్మకార్యముల మీద ఆసక్తి ఉంటుంది. ఈ ఆసక్తి ఒకవేళ లేకపోయినా కలగాలంటే అప్పుడు నువ్వేం చేయాలి, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ భోడమతి. నాయన ఇంత చెప్పాను, ఒకవేళ ఇప్పటికీ నీకు ఆసక్తి లేదనుకో, కానీ ఆసక్తి నీకు ఇచ్చే ఒక శక్తి ఉంది, అదే గోవిందనామస్మరణ. కాబట్టి గోవింద 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 అని 3 సార్లు పలికావంటే నీకు తెలియకుండానే నీకు ధర్మకార్యముల మీద మనస్సు లగ్నమవుతుంది. అప్పుడు నువ్వు అపవిత్రుడివి కాస్త పవిత్రుడి అయిపోతావు. జీవితం చాలా తక్కువ కాలం ఉంటుంది కదా, ఎక్కువ కాలం ఉండదు కదా. జీవితం చాలా క్షణం, క్షణభంగురం. మనం బతికేటప్పుడు అనిపిస్తుందంటే మనం బోలెడంత కాలం ఉంటాం, చాలా కాలం ఉంటాం అనుకుంటాం, కానీ ఏం కాలం ఉంటాం, కళ్ళ ముందు వెళ్ళిపోతున్నాయి ఏళ్ళు. నాకు ఇప్పటికి కూడా మా చిన్నప్పుడు చక్క చెట్లు ఎక్కి దూకిన రోజులు గుర్తుకొచ్చాయి. ఎంతో హాయిగా ఉండేది చెట్టు ఎక్కి కోతి కొమ్మచ్చులు ఆడుకుందామంటే ఇప్పుడు బాగుండదు. ఆడుకుందామంటే మీరు నవ్వుతారాయే. పద్మాకర్ గారిని ఏదో పురాణం చెప్పమంటే పైనుంచి కిందకు దూకుతున్నాడు ఏమిటంటారు. ఒకవేళ గట్టిగా దూకుదాం అనుకున్నా శరీరం కూడా సహకరించకపోవచ్చు, అవునా? కాబట్టి ఆయువు క్షణక్షణం మార్పు చెందుతోంది, శరీరం సహకరించదు. ఉన్న జీవితంలో ఎప్పుడెప్పుడు ఎలా గడుపుతున్నామో ఈ 7వ దాంట్లో చెప్పాడు ఇప్పుడు ఆయన. బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరమే బ్రహ్మణి కోపిన సక్త. ఈ కొసమెరుపు చాలా గొప్పది. దానికి ముందు 3 అద్భుతమైన విషయాలు చెప్పాడు ఆయన. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఆటల మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. బాల్యావస్థలో ఆటలు తప్ప మరేం ఉండవు. కొంచెం మాట్లాడడం మొదలుపెట్టి అడుగులు వేసిన దగ్గర నుంచి రకరకాల ఆటలు మొదలు పెడతాడు. చిన్నప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి టింక్ టిక్ టిక్ అని కొట్టిస్తుంది ఆవిడ, ఇక తర్వాత వీధిలోకి వెడతాడు. ఆడవాళ్ళ ఆటలు ఆడవాళ్ళకు ఉంటాయి, మగవాళ్ళ ఆటలు మగవాళ్ళకు ఉంటాయి. చెట్లు ఎక్కుతారు దూకుతారు. ఇప్పుడన్నీ క్రికెట్లు వచ్చాయి కానీ పూర్వం చక్క కోతి కొమ్మచ్చులని గూటీ బిళ్ళని ఏవో రకరకాల ఆటలు ఆడేవారు. కబాడీ అని పరుగు పందేలని ఆడేవారు. ఇప్పుడు అవన్నీ పోయి అందరికీ ఒకటే మిగిలింది, క్రికెట్. ఈ బకెట్ తన్నేటప్పుడు ఈ క్రికెట్ రక్షిస్తుందో ఏమిటో తెలియదు, కానీ మొత్తం మీద ఈ తప్ప మరొకటి లేకుండా అయిపోయింది. ఏదైతేనే మొత్తం మీద ఆటల మీద ఉన్న ఆసక్తి విద్యాభ్యాసం మీద బాల్యంలో ఉండదు. అందుకని బాల తావత్ క్రీడాసక్త, బాల్యావస్థలో ఉన్నంతకాలము ఆటల మీదే దృష్టి ఉంటుంది. ఆట ఆట ఆట. ఈ మధ్యన కొత్త ఆటలు వచ్చాయండి, టీవీ ఆటలు. ఆట కావాలా పాట కావాలా? ఈ ఆట లేదు పాట లేదు వీడి మొహానికి. మొహమాటం లేకుండా చెప్పాలంటే మూతి మీద ఒకటి ఇచ్చుకొట్టితే ఈ ఆట లేదు పాట లేకుండా చేస్తారు. ఎంత అసభ్యకరంగా ఉంటున్నాయో రామరామ. బెత్తెడు గుడ్డలు కట్టుకుని పిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు తిరిగి వస్తారు. మరీ ఎంత పేదవాళ్ళేమో అనుకున్నా నేను. ఈ పిచ్చేమో జనాలకు వచ్చి చిరిగిపోయిన బట్టలు వేసుకొచ్చారు. పొన్న మొన్న వాడెవడో పీఠానికి వచ్చాడు గుళ్ళోకి. వచ్చి చూస్తే మోకాల దగ్గర చిరిగిపోయింది, పైన చిరిగిపోయింది, కింద చిరిగిపోయింది, వెనక చిరిగిపోయింది, ముందు చిరిగిపోయింది. నేను వెంటనే జాలిపడి ఒరే పైన ఒక పంచి ఉంది పట్టుకురారా, వీడు చిరిగిపోయిన బట్టలతో వచ్చాడు పేదవాడు అంటే గురువుగారు వేళాకోళం ఆడకండి అన్నాడు. వేళాకోళం ఏమిటి పంచిస్తానరా అన్నాను. ఇది అంత కొత్త ఫ్యాషన్ అండి అన్నాడు. నాకు పంచి ఇచ్చాడు, వాడికి పంచి ఇవ్వడం కాదు, దెబ్బకి అడిలిపోయాను నేను. రామరామ ఈ చింకి బట్టలు వేసుకోవడం ఏమిటో, పైగా షార్ట్ టోల్ట్ ఇక్కడ దాకా, వాడు దిక్కుమాలాడు భల్లోకంలాగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జుగుప్సాకరమైన శరీరంతో ఇక్కడ దాకా లాగు వేసుకు కనబడుతుంటి. ఎందుకంటే మన చిన్నప్పుడే ఆ లాగులే బాగున్నాయి, ఈ లాగులు చూడలేకపోతున్నాం అనమాట. ఈ షార్ట్లను వేసుకొస్తుంటే ఒక్కటి మూర్తి మీద షార్ట్ ఇచ్చుకోవాలనిపించింది నాకు. కానీ ఏం చేస్తాం, ఏం చేయలేకపోతున్నాం. ఈ జుగుప్సాకరమైనటువంటి బట్టలు వేసుకుని ఇష్టం వచ్చినట్టుగా ఆడలేదు మగాలేదు గెంతడం. ఇదిగో ఈ జబర్దస్తు లాంటి ప్రోగ్రాములు చూశారంటే మిమ్మల్ని జబర్దస్త్గా మీ జబ్బలు పట్టుకుని యముడు పట్టుకుపోయి యమకింకరులతో నాలుగు తన్నుతాడు, తర్వాత మీ ఇష్టం. దానివల్ల ఏం లాభం లేదు. ఇలా అన్నానని ఎవరన్నా ఏమన్నా అనుకున్నా కొన్ని విషయాల్లో కొండ బదులు కొంటాడు. చెప్పకపోతే మేం చెప్పకపోతే ఎవరు చెప్తారండి, మాకే కొంచెం అంతో ఎంతో ధైర్యం ఉంటుంది చెప్పాలి, చెప్పినంతకాలం చెప్పాలి. ఆటల్లో కూడా ఆరోగ్యానికి పనికొచ్చేవి మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం పెంచే ఆటలు అయితే కొంతలో కొంత నయ్యం. బాల్యావస్థలో ఆడాలి, ఆడితే ఆరోగ్యం బాగుంటుంది. చిన్నపిల్లలు ఆడకపోతే పెద్దవాళ్ళైనా ఆడగలరా. కృష్ణుండి వాళ్ళమ్మ చెవి పట్టుకుంది, కొంటెవాడ నీ తొంటరి పనులకు గోకులమంతా గోల పెట్టెరా, గోకులమంతా గోల పెట్టెరా అంది యశోద. ఒరే కొంటివాడ, నీ తొంటరి పనులకి గోకులం అంతా గోల పెడుతోంది, అందరూ ఏడుస్తున్నారు, ఎందుకురా ఈ పిచ్చి ఆటలు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, అల్లరి చేయని పిల్లలింటికి అలంకారము కారుగదమ్మ అన్నాడు ఆయన. అల్లరి చేయని పిల్లలు ఇంటికి అలంకారం కాదు. చిన్నప్పుడు ఆటలు ఆడడం లేదంటే, అల్లరి చేయడం లేదంటే వాడు రోగిష్టి అని అర్థం. వాడికి శరీరంలో ఏదో అవయవం లోపించింది, ఆరోగ్యం బాగాలేదు, అందుకే మన్ను తిన్న పాములో పడుంటాడు. ఆరోగ్యవంతులు ఆడతారు, కానీ ఈ ఆట ఎంతవరకు ఆడాలి అంటే శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడానికి ఆడాలి. ఆసక్తహాండం అనే శబ్దం ఎందుకు వాడాడైనా, ఆట తప్ప మరొక లోకం లేకుండా బతికితే ప్రమాదం. ఆఖరికి సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు కూడా బాగా చదువుకున్నారు, వాళ్ళు ఎడ్యుకేషన్ మర్చిపోలేదు, వాళ్ళు చక్కగా ఇంగ్లీష్లో హిందీలో బాగా మాట్లాడతారు. మాట్లాడుతూ ఒక క్రీడలో పైకి రావడం వేరు, ఎప్పుడు ఆటలాడుతూ బండబూతులు తిట్టుకుంటూ వీధుల్లో ఉండడం కాదురా. దీనితో పాటు జ్ఞానమును కూడా పెంచుకోవాలి. పెంచుకోకుండా అది తప్ప మరొక లోకం లేకుండా బ్రతికితే దానికి ఆసక్తి అని పేరు. బాల్యంలో ఇలా క్రీడాసక్తుడవై ఉండకు, కేవలం ఏదో ఆటల మీద దృష్టి పెట్టకు, పనికిమాలిన ఆటల మీద దృష్టి పెట్టకు, జుగుప్సాకరమైన ఆటల మీద దృష్టి పెట్టకు. అదే లోకం అనుకుని బాత్ బాత్తమే బూతు హై అని బతక్కు. ఈ ఆటలు అయిన తర్వాత ఇక యవ్వనంలో గడుగు పెట్టాడు. తరుణ తావత్ తరుణీ సక్త, ఇక యవ్వనంలో గడుగు పెట్టాక మగవాడికి స్త్రీ వ్యామోహం, స్త్రీకి పురుష వ్యామోహం. ఇక అక్కడ నుంచి వీడికి పెళ్ళి అయ్యేదాకా ఒక గొడవ, అయిన తర్వాత ఒక గొడవ. ఎవరు కనపడినా సరే బాగానే ఉంది, ఈ అమ్మాయిని ప్రేమిస్తే బాగుండు అనుకుంటాట. నేను అనలేదు సుమా, ఈయన చెప్పాడు మళ్ళీ నా వెంట పడకండి ఇది. అలాగే ఈవిడ చూసి వీడు ఇలాంటి మంచివాడు దొరికితే బాగుండు అనుకుంటారట. ఈ తాత్కాలికమైన ఒక ఉద్రేకం కలుగుతుంది. ఇక కొంతకాలం వివాహం అయిన తర్వాత ఈ స్త్రీ వ్యామోహంలో పడిపోయి ఎక్కడ చూసినా హనీమూన్ను ఆ తేనె చంద్రుడు, ఆ తర్వాత తేనిపోయాక వేపచంద్రుడు. పెళ్ళైన కొత్తలో ఒక ఏడాది వరకే తేనె, ఆ తర్వాత తేనిపోతుంది, తేనె పూసిన కత్తి అవుతుంది. ఈ విధంగా యవ్వనంలో విషయాసక్తుడైపోతాడు, విషయలోలుడైపోతాడు, ఇంద్రియలోలుడైపోతాడు, ఇంద్రియ నిగ్రహం లేక పాడైపోతున్నాడని ఆయన అలా పాడైన వాళ్ళ గురించి చెప్పాడు. అందరి గురించి కాదు ఇక్కడ, అలా వ్యసనముల పాలైన వాళ్ళ గురించి చెప్పాడు. క్రమంగా యవ్వనం కూడా నశించింది, బాల్యమంతా క్రీడల్లో గడిచిపోయింది, యవ్వనమంతా విషయ చింతల్లో గడిచిపోయింది, స్త్రీలోలత్వం ధన సంపాదన దానిలో గడిచింది. ఇక ఇప్పుడు రిటైర్ అయిపోయాడు, వృద్ధుడయ్యాడు, వార్ధక్యం. వార్ధక్యంలో మొదలవుతాయి కొత్త చింతలు. వృద్ధస్తావత్ చింతాసక్త, ఏదో ఒక బాధతో ఏడుస్తూనే ఉంటాడు, చింతల పాలైపోతాడు. చింతలంటే తెలుసుగా మీకు, చింతలు అంటే ఆరు లక్షణములతో కూడిన వాటిని మాత్రమే చింతలు అంటారు. అంటే ఏమిటి, అందులో ఒకటి ముసల్వాడిని అయ్యాను కనుక పూర్వంలో నా ఆరోగ్యం సహకరించదు అని దేహచింత, తింటే అరగదేమో, కళ్ళు కనిపించవేమో, ఇదొక కొంత బెంగ. రెండోది భార్యకి నా మీద ఉన్న ప్రేమ ఉంటుందో లేదో అని స్త్రీ చింత. భార్యకు కూడా ప్రేమ ఉందనుకుందాం, ఇప్పుడు పిల్లలు నన్ను చూడరేమో నా పిల్లలు అబ్బే ఈ దిక్కుమాల కొడుకు కూతురు నన్ను చూడరు అని పిల్లల మీద చింత పట్టుకుంటుంది. తీరా భార్య ఆరోగ్యము పిల్లల చింత లేకపోతే నాలుగో చింత పక్క వాళ్ళంతా నా ఆస్తి లాగేస్తారేమో అని అదో చింత పట్టుకుంటుందట. ఇతరుల మీద వ్యామోహం కూడా పడుతుందిటండి. ఆ తర్వాత చింత ఏమిటో తెలుసా, ఈ వార్ధక్యంలో ఉన్న డబ్బుని పూర్వంలాగా ఎలా రెట్టింపు చేయాలో తెలియటం లేదు. ఈ పెన్షన్ని ఏం చేయాలి, ఎల్ఐసి వాడు ఒప్పుకోడు రిటైర్ అయ్యాక, లేదా దీన్ని ఏదైనా వ్యాపారంలో పెడితే పోతుందేమో అని డబ్బుని రక్షించుకునే చింత పట్టుకుంటుందిట. ఈ ఐదవ చింతను కూడా జయిస్తే ఆరవ చింత మరణం వస్తుందనే చింతట. ఈ ఆరు లక్షణములు వార్ధక్యంలో పట్టుకుంటాయి, ఈ షట్చింతల్లోంచి బయటపెట్టడం చాలా కష్టం అన్నాడు ఆయన. అన్నిటికంటే మృత్యు చింత ఎక్కువ ఉంటుందండి. వార్ధక్యంలో ఎప్పుడు చచ్చిపోతాను అని ఒక బెంగ పట్టుకుంటుంది. తన వయస్సు వాళ్ళు చచ్చిపోతూ ఉంటే కళ్ళ ముందు చూస్తాడు కదా, వాడు వెళ్ళిపోయాడు బాబోయ్ నేనేమైపోతాను, ఏమేవ్ నా క్లాస్మేట్ వెళ్ళిపోయాడేవ్ అంటాడు, వాడి గ్లాసు పగిలిపోయిందేవ్ నేను వెళ్ళిపోతానేమో అనే భయం. ఇంకా భయంతో ఏదో తెలియని దిగులు పట్టుకుని తిండి సక్రమంగా తినలేక కదలలేక వాళ్ళు పడే బాధలు అంతా ఎంత కాదు. ఇంత పిసర అనారోగ్యం వస్తే ఎంత పూర్వం తట్టుకున్నాడు, ఆ దగ్గో ఇంకొక రొంపో వస్తే పూర్వం అయితే ఎంత పట్టించుకోడు కానీ ఇప్పుడు ఏమంటట్ట దగ్గొచ్చి కొద్దీ అబ్బాబోయ్ ఏ నాకు విసుగొచ్చేస్తుంది, దిక్మాల కొడుకు దూరంగా తీసుకొచ్చి ఇక్కడ పారేసాడు, సెంటర్లో ఉంటే అస్తమాట ఆసుపత్రి దగ్గరే కృష్ణారావు గారి పక్కనే ఉంటే నా స్కిన్ స్పెషలిస్ట్ కనుక నా స్కిన్ చూసి ఏ రోగం వచ్చిందో చెబుతాడంటట. నిజంగా పిచ్చాడు కానీ ఆసుపత్రి పక్కన ఉన్నంత మాత్రం చేత, డాక్టర్ గారు పక్కన ఉన్నంత మాత్రం చేత 24 గంటలు చూస్తాడా. ఈ వార్ధక్యంలో ఈ దిక్కుమాల బెంగ పట్టుకుంటుందన్నమాట. ఎక్కడ లేని అనారోగ్యాల బెంగ, ప్రాణం పోతుందేమోనండి బెంగ, మృత్యు భయం లేకుండా ఎవడో ఉండడు. మృత్యువు శరీరం ఉన్న వాడిని అందరినీ నిరంతరం ఏదో రకంగా పట్టుకుని బెదిరిస్తూనే ఉంటుంది. అందుకే ఈ స్థితి రాకుండానే గోవింద అనుకోరా బాబు అని ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు ఆయన. మహానుభావుడు వావిలికొలను సుబ్బారావు గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన రామాయణానికి అంత అద్భుతమైన భాష్యం ఎవరూ రాయరు. రామాయణం చెప్పేవాళ్ళు ఆయనని చదవకపోతే, ఆయన రాసిన భాష్యం చదవకపోతే రామాయణం పూర్తిగా చెప్పలేరు ఒక ముక్కలో చెప్పాలంటే. అంతటి మహాత్ముడు ఆయన. అన్ని శాస్త్రములు ఈ యుగంలో అలా కంఠస్థం చేసిన వాళ్ళు, అటువంటి వ్యాఖ్యలు రాయగలిగే వాళ్ళు మరొకరు లేరు. ఆయన వెళ్ళిపోయే దాదాపు 40-50 ఏళ్ల క్రితం చచ్చిపోయిన పుణ్యాత్ముడు ఆయన. తెనాలి దగ్గర అంగల కుదురిని చివరి రోజుల్లో అక్కడ శ్రీ కోదండరామ సేవక సమాజం అని ఒక సమాజం పెట్టి ఆయన ఎన్నో గ్రంథాలు అక్కడ ముద్రణ చేసి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఉద్యోగం చేశాడు. ఆయన చేసిన ఉద్యోగం ఇంగ్లీష్ లెక్చరర్, చదువుకున్నది సంస్కృతం, అంటే అన్ని భాషల్లో పండితుడు ఆయన. ఎటువంటి పాండిత్యం అండి, ఎలా వస్తుందంటే అదే లోకంగా బతికారు వాళ్ళు. లౌకిక ప్రపంచంతో సంబంధం లేకుండా, డబ్బు వ్యామోహం లేకుండా బతికారు పుణ్యాత్ములు. ఆ పుణ్యాత్ముడు రాశాడండి రామాయణం బాలకాండలో ప్రారంభంలో పీఠికలో 2 ఆణిముత్యాల లాంటి పద్యాలు రాశాడు ఆయన. ప్రబలి కపంబు కంఠమున బాధలు పెట్టడి వేళ చోపరుల్ గబగబ బయట బొట్టుడిక కార్యము లేదను వేళ కింకరుల్ దబదబ ప్రాణవాయువులు లాగిడి వేళల ఆలు జొట్టముల్ లవలవలాడు వేళల తలంపగ శక్యమే రామనామము. వార్ధక్యంలో క్రమక్రమంగా గొంతుకు పూడుగుపోతుంది, కపం కంఠంలో చేరుతుంది, గురగుర శబ్దం వస్తుంది అంటాడు, ఆయాసపడతాడు, శ్లేష్మం కంఠానికి అడ్డుపడి ఎంత యాతన పడుతుందో. రాత్రిపూటైతే ఎగశ్వాస దిగశ్వాస నిద్ర కూడా పట్టదు. ఈ కంఠంలో శ్లేష్మం పూడుగుపోవటం వల్ల, మందులు వేసిన ఉపశమనం లేకపోవటం వల్ల అప్పుడు రామా రామా అనుకోవాలనుకున్నా అనుకోలేవు. ఇంకా చూసేవాళ్ళు ఏమంటారు, వరే వీడు గొరగొర్ర శబ్దం వస్తుందిరా, ఎక్కువసేపు ఉండడురా, ఇంట్లో ఉంటే ప్రమాదం, వీడిని బయట పడుకోబెట్టి, అరుగు ఉంటే అరుగు మీద లేదా టెంపరీ టెంట్ వేసి ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి పడుకోబెట్టు, ఇంట్లో చచ్చిపోతే నక్షత్రం మంచిది కాకపోతే ఇల్లు పాడు పెట్టాలి లేదా శాంతి చేయాలి లేదా ఊరగాయలు పాడైపోతాయట. ఇంట్లో ఉంటే వీడు చచ్చిపోతే ఊరగాయలు వాడేవారు కదా పూర్వం. ఈ కాయమునుకున్న విలువ ఊరగాయ కంటే ఎక్కువ, కానీ ఊరగాయలకున్నటువంటి ఆ కాయలకున్నది ఈ కాయానికి ఎవరు చచ్చేటప్పుడు. అందుకని బయట పడుకోబెట్టి అంటారు. ఎంతోమందిని చూశారు కదండి, వాడు చచ్చిపోతే బయటే పడుకోబెడతారు లేదా పోయే ముందు బయటే పడుకోబెడతారు. ఎంత పెంట హౌస్ ఉన్నా ఈ శరీరం పెంట అయ్యేటప్పుడు టెంటే అదే దిక్కు చివరికి పాపం. అలా చోపరుల్ గబగబ బయటపట్టుడిక కార్యము లేదని వేళ చూసేవాడు బయటపడుకోబెట్టండి ఇక బతకడం చెబుతారట. ఆ సమయంలో యమకింకరులు వచ్చి గోడ చుట్టూ చేరతారు. వీడిని బయటపడుకోబెట్టేటప్పుడో లేక వీడి ఇంట్లో ఉన్నప్పుడో యమకింకరులు వచ్చి, నాయనా మిస్టర్ ప్రొఫెసర్ ఇంతకాలం అయ్యింది, ఇహ నువ్వు మాకు చీఫ్ గెస్ట్గా రావాలి. యముడి దగ్గర చీఫ్ గెస్ట్లు ఉండండి, చీఫ్ గెస్ట్లే అక్కడికి వెళ్ళాక ఎవరినైనా చితక్ కొడతారు. అందుకని రావాలి రావాలి, నీ ప్రాణం తీసుకుపోవడానికి వచ్చాం, కమాన్ కమాన్ అంటూ ఉంటారు. పద్మాకర్ గారు 7 రోజులు భజగోవిందం మీద వ్యాఖ్యానం చెబుతుంటే 2 గంటలు కూర్చోవడానికి నీ మనస్సు అంగీకరించలేదురా దౌర్భాగ్యరా, రారా మా యమలోకానికి అంటారు. 7 రోజులు రాకపోతే వినకపోతే అంతే సంగస్వమా, నేనల్లా భజగోవిందంలో చెప్పారు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఒక్కనాడు గోవింద అన్నావా, మంచి కార్యాలు విన్నావా, పురాణాలు విన్నావా, ఎప్పుడన్నా దాన ధర్మాలు చేసావా, ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చుని బాగా డబ్బు సంపాదించావా, ఇప్పుడు నీ పని అయిపోయిందిరా, నిన్ను పట్టుకుపోతాం యమలోకానికి తీసుకుపోతాం అని యమకింకరులు పాశములు పుచ్చుకుని బెదిరిస్తారు. అప్పుడు వీడికి కాలు చెయ్యి పడిపోతాయండో, అంటాడు కానీ మాట్లాడలేడు. ఈ నోరు ఎందుకు తెరుస్తాడు తెలుసా, నాకు యమకింకరులు కనబడ్డారా బాబోయ్, నన్ను రక్షించండి రా బాబోయ్ అని వాడు అరుస్తట్ట పాపం, కానీ నోట్లోంచి మాట రాదు. అప్పుడు రామా రామా అనగలమా, అనలేము. ఇక భార్య ఇంట్లో ఉన్నవాళ్ళు ఏమండో పోతున్నారా పోతున్నారా అని గుండెలు బాదుకుంటూ, ఈ ఏడ్చేవాళ్లలో కూడా 2 రకాలు, నిజంగా పోతున్నాడని ప్రేమతో ఏడ్చేవాడు, కొందరైతే దిక్కుమలాడు వీలునామా రాయకుండా పోయాడు, అదేదో కాస్త రాత కోత కూడా రాసిపోతే బాగుండు కదా, అది రంపపు కోత రాత కోత లేకుండా పోతే అని తిట్టుకునేవాళ్ళు. కొంతమంది పిల్లలైతే వాడికి ఎకరం ఎక్కువ రాసేట, వీడికి తక్కువ రాసేట, పెద్దాడికేమో 200 ఎక్కువ ఇచ్చాట, చిన్నాడికి 200 తక్కువ ఇచ్చాట. ఈ వంకతోటి తిట్టుకుంటూ ఉంటే, గుండెలు బాదుకుంటూ ఉంటే, ఆ సమయంలో ఎంత గింజుకున్నా రామనామం నోటి నుంచి వస్తుందా, అందుకని అది రావడానికి ముందే గోవింద గోవింద గోవిందనరా అన్నాడు ఆయన. అప్పుడు తలంపక శక్యమే రామనామం ఉన్న, అప్పుడు భగవన్నామం చెయ్యలేవు, రమ్మన్నా నోట్లోంచి ఆ నామం రాదు. దంతంబులుడున చింత పుట్టకమున్న కనుదోయి మసకలు గొనకమున్న పెండ్లాము కడు గడగండ్లు పెట్టకమున్న నందనుల్తను చూచి నగకమున్న గద్దిల్చి బుడుతలు బుద్ధి చెప్పకమున్న చెడు రోగముల తెల్వి చెడకమున్న ముడుతలచే మేను మిడుకులాడకమున్న వడకుచే కాల్ తడబడకమున్న పూని వైద్యుండు చెప్పకపోకమున్న కాలభట దర్శనోబును కాకమున్న రామ శ్రీరామ శ్రీరామ రామయనుచు రామ శ్రీరామ శ్రీరామ రామయనుచు ధ్యాన మొనరిల్చు వాడెపో ధన్యతముడు. ఎవడ ధన్యాత్ముడు. క్రమంగా వార్ధక్యంలో దంతాలు ఊడిపోతాయి. ఈ దంతాలు ఊడిపోతాయని చింత పుట్టకమున్న, ఇక్కడ ఏం చెప్పాడు, వృద్ధస్థావ చింతాసక్త, వార్ధక్యంలో చింతలు నిన్ను పట్టుకుంటే అన్నాడుగా, ఆ చింతల్లో ఒక చింత ఏమిటి, దంతంబులూడునన్ చింత పుట్టకమున్న, పళ్ళు ఊడిపోతాయి అనే చింత మొదటి చింత. పళ్ళు ఊడిపోతాయి రేపటి నుంచి ఎలా తినడం, కట్టుడు పళ్ళతో జంతికలు తినలేం కదా అని ఒక బెంగ అనమాట. ఈ వయసులో కూడా జంతికలు తినటం లేదు గొంతుకి దాకా అని అదో బెంగ. ఆ మధ్యన ఓ ముసలాయన మంచం మీద కూర్చున్నాడు, ఆయనకి పళ్ళన్నీ ఊడిపోయాయి. ఇంతలో మనవడు వచ్చాడు, తాతయ్య తాతయ్య క్రికెట్ ఆడుకోవడానికి బయటికి వెళ్తున్నాను అన్నట్ట. వెళ్ళరా నాయన అన్నాడు ఈయన. నాకు చిన్న అనుమానం, నీ దంతాలు లేవు కదా, జంతికలు తినలేవు కదా అంటే తినలేనరా, పళ్ళన్నీ ఊడిపోయాయి, నవ్వలేని గట్టివి అన్నట్ట. నేను క్రికెట్ ఆడుకోవడానికి పెడుతున్నాను, నా జంతికలు తెచ్చుకున్నాను, నీ దగ్గర అయితే సేఫ్ సైడు, ఇక్కడ నీకు ఇస్తున్నాను, క్రికెట్ ఆడుకున్న వచ్చిన తర్వాత ఈ జంతికలు మళ్ళీ నాకు తిరిగి అన్నట్ట. తాతగారు అందుకు ఉపయోగపడ్డాడు. పళ్ళు ఊడిపోవడం వల్ల ఎన్ని లాభాలు చూసారా, మనవడికి ఎంత ధైర్యం అంటే ఈయన దగ్గర జంతికలో బిస్కెట్లో పెడితే ఈయన కొరుక్కు తినలేడు అనుకుని దగ్గర పెట్టి, తాతయ్యో నువ్వు తినలేవులే నాకు తెలుసు, క్రికెట్ అయ్యాక వచ్చి తింటానన్నాడు. దాంతో ఈ తాతగారికి ఒళ్ళు మండిపోయింది. హారి మనవడా, నేను ఎంత లోకు అయిపోయానరా, చివరికి జంతికలు దాచడానికి నేను ఉపయోగపడ్డానని అనుకుని ఈయన కొంచెం ఉక్రోషం వచ్చి లోపల కుంకుడుకాయలు కొట్టుకోవడానికి రాయి ఉంది, ఆ రాయి తెచ్చి ఈ జంతికలు వేసి రోట్లో వేసి టపాటప కొట్టేసుకుని పౌడర్ చేసి గ్లాసులు కలుపు తగేశాడు. ఇక నాకు నవ్వాగలేదు, మనవడితో పోటీ పడి వచ్చాక చూసావరా అన్నాడు ఆయన. కాబట్టి దంతాలు ఊడిపోతాయి. ఆ చింత పుట్టక ముందే రామనామస్మరణ చెయ్యి. కనుదోయి మసకలు కొనకమున్న, కళ్ళు రెండు మసకిస్తాయి, ఏం కనపడదు, ఎదురుకుండా ఉన్నాడు ఎవడో ఎవరెవరో తెలియదు క్రమక్రమంగా. అందుకని భార్యను కూడా ఇలాగే చూస్తాడనమాట, ఎవరది ఎవరో కనపడుతున్నారు, లేడీస్ో తిరియటం లేదు, జెంట్స్ో తిరియటం లేదు అంటాడు. మీ మొహం అండి నేనండి అంటే ఆవిడ, ఓహో మీ మొహం అని పలికేది నువ్వు తప్పెవరు, కాబట్టి నా పెళ్ళానివి అంటాడు. ఈ కోడ్ లాంగ్వేజ్ని బట్టి తప్ప ఓ మాదిరిగా అర్థం కాదు. అందువల్ల కళ్ళు మసకలు వస్తాయనే చింత మరొకటి. అప్పుడు రామా రామ అనలేవు కనుక దానికి ముందే రామా అనాలి. ఇప్పుడు ఆ కళ్ళు మసకలు కొన్నవాళ్ళు ఇక్కడ పురాణానికి రాగలరా పాపం? అందుకే డాక్టర్ గారు మహోపకారం చేశారులేండి, ప్రత్యక్ష ప్రసారం చేయిస్తున్నారు. కనీసం మసకలతో ఉన్న చెవులు వినబడితే వినొచ్చు, అది లేదు చెవులు వినబడవట ఆ వార్ధక్యంలో, వినపడవని అదొక బెంగ భార్యకు కూడా విసుగొస్తుంది కదా. అందుకని కడు కడగండ్లు పెట్టకమున్న, 24 గంటలు చేదస్థంతో చంపుతున్నాడు, ఏమే ఏమే అని పిలుస్తాడు అని ఆవిడ విసుక్కుంటుంది. అలా భార్య విసుక్కునేటప్పుడు నువ్వు రామారామాలు లేవు, కాబట్టి ఆ స్థితి రానికేతమే రామారామ అనుకో. కొడుకులు మా నాన్నకి చేదస్థం పెరిగిపోయిందో అని వచ్చిన వాళ్ళందరికీ చెబుతారు, బాబాయ్య మా నాన్నకి చేదస్థం, పెదనాన్న మా నాన్నకి చేదస్థం, లేదా ఎవరినో వస్తే మేస్టారు మా నాన్నకి చేదస్థం అంటారట. అలా కొడుకులు తనను చూచి నవ్వి తిట్టుకునే స్థితిలో రామారామ అనలేం గనక ఆ చింత పుట్టక పూర్వమే రామనామస్మరణం చెయ్యి. ఒళ్ళంతా ముడతలు పడిపోతుంది, మేనంతా ముడతలు పడిపోవడం వల్ల కదలలేని స్థితి వస్తుంది, జజ్జు పడిపోతుంది. ఆ తర్వాత కాళ్ళు తడబడతాయి, చెడు రోగముల తెలివి చెడకమున్న అన్నారు. వార్ధక్యంలో కొంతమంది కొన్ని పిచ్చి రోగాలు వస్తాయి, దానివల్ల ఏమవుతుందో తెలుసా, మతిమరుపు వస్తుంది, వాడు అన్నీ మర్చిపోతాడండి. నేను ఎరిగిన ఒక మహాపండితుడిని చూశాను నేను, చాలా గొప్ప పండితుడు. వాళ్ళ కూతురు వస్తుంటే, నువ్వు నా చెల్లెలివి కదూ అనేవాడు ఆయన కూతుర్ని. ఎవరిని గుర్తించలేకపోయాడు, 30 సంవత్సరములు మతిపోయి బతికాడు ఆయన. ఒకప్పుడు కావ్యాలు రాసిన పండితుడే, ఏం లాభం? ఎందుకు చెబుతున్నాను అంటే, క్రమంగా వార్ధక్యంలో చెడు రోగాలు వస్తాయి, దానివల్ల జ్ఞాపక శక్తి పోతుంది, ఎవరెవరో తెలియని పరిస్థితి వస్తుంది. అలా చెడు రోగముల వల్ల నా జ్ఞాపక శక్తి తెలివిపోతుందేమోననే బెంగ వచ్చినప్పుడు రామ అనలేవు గనక ఆ చింత పుట్టక పూర్వమే నువ్వు రామనామస్మరణము చెయ్యి. ఇంకా చిన్నపిల్లల్ని పసాలు పిలుస్తూ ఉంటారు ఈ వార్ధక్యంలో, ఇంట్లో కూర్చుని తాతయ్యలు కదా, అందుకని మనవణ్ణి మనవరాల్ని పిలిస్తే ఉండి తాతయ్య మేము స్కూల్కి వెళ్ళాలని కొందరు, క్రికెట్ చూడాలని కొందరు, సినిమాకి వెళ్ళాలని కొందరు విసుక్కుంటారు. వీళ్ళకి తెలియదు అది, చూసారా ఎంతో కష్టపడి బోల్డ్ ఆస్తి సంపాదించిస్తే మనవలు మనవరాళ్ళు పట్టించుకోవట్లేదు అని పాపం బాధపడతారు. ఇంట్లో వాళ్ళు నానుకున్న వాళ్ళు మనుమలు మనుమరాళ్ళు కూతుళ్ళు కొడుకులు అల్లుళ్ళు మొదలైన వాళ్ళు పట్టించుకోవడం లేదనే చింత పుట్టక పూర్వమే రామరామాను. ఆ చింత పుట్టాక ఇక నువ్వు నిశ్చింతగా ఉండలేవు, రామనామస్మరణం చెయ్యలేవు. ఎంత అద్భుతంగా ఒక చింతాసక్త అన్నదానికి ఈ పద్య రూపంలో ఒక గొప్ప వ్యాఖ్య ఇచ్చాడండి ఆయన. ఇంకా చివరి రోజుల్లో వైద్యుడు నాడి పట్టుకుంటాడు, ఇక వీడు వెళ్ళిపోతాడండి లాభం లేదండి అంటట. అలా వైద్యుడు వీడు పోతాడు అని డిక్లేర్ చేసే ముందే రామారామాను. అప్పుడు నువ్వు ఆ ఆలయంలో ఉన్నప్పుడు, చికిత్సాలయంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు రామ అనలేవు. అందరూ ఏడుస్తూ ఉంటే, పక్కనేమో ఎమర్జెన్సీ పేషెంట్లు వస్తూ ఉంటే, ఆ రూములో పడి ఉంటే, ఆ బీభత్స వాతావరణంలో రామనామస్మరణం ఏం చేస్తావు? కాలభట్ట దర్శనంబును కాకమన్న, ఇక చివరిగా వచ్చే చింత యమకింకర దర్శనం. యముని కింకరులు నిర్దయగా వచ్చి, ఒరే నీ ఆయువు తీరింది రాని, ప్రాణమును పాశములతో పట్టుకుపోతున్నాం అంటారు. అప్పుడు వాళ్ళని దర్శనం చేశాక నోట్లోంచి మాట రాదు, నాలుక తడబడుతుంది, పిడుచుకట్టుకుపోతుంది గొంతు. ఆ స్థితిలో రామాని ఏమంటాం? అందుకని ఈ స్థితులు రాని క్రితమే, ఈ చింతలు పుట్టని క్రితమే ఎవడు నిరంతరం రామ శ్రీరామ శ్రీరామ రామ అని ధ్యానం చేస్తాడో వాడు అదృష్టవంతుడు. కానీ ఎప్పుడో చచ్చేటప్పుడు అంత్యకాలంలో భగవన్నామస్మరణం చేస్తే ముక్తి వస్తుంది అనుకున్నవాడికి అప్పుడు రమ్మంటే రాదు. కారణజన్ముల్ని ఎవరినో ఒకళ్ళని పక్కన పెట్టండి, అందరికీ అలా రమ్మంటూ వస్తుందటండి. ఆ స్థితిలో మనకే తెలియదు, మనం ఎవరమో మనం తెలియని స్థితిలో ఉంటే అప్పుడు భగవన్నామం ఎలా వస్తుంది? దానికి వెనక ఎంతో పురాకృత పుణ్యం ఉండాలి, ఆ పుణ్యమే గోవిందనామస్మరణం. కాబట్టి ఏడవ దాంట్లో బాలస్తావత్ క్రీడాసక్త, నువ్వు బాల్యావస్థలో ఉన్నంతకాలం ఆటల మీద పిచ్చతో గడుపుతావు, యవ్వనంలో విషయలోలుడివై గడుపుతావు, వార్ధక్యంలో ఇక రకరకాల చింతలు పట్టుకుంటాయి, ఎలా బ్రతకాలి, ఎలా చావాలి, ఎలాగ నా జీవితం గడుస్తుంది బాబో, ఒకళ్ళ మీద ఆధారపడతామేమోననే చింత ఇంకెక్కువైపోతుందిట, పరుల మీద ఆధారపడతానేమో, ఇతరుల చేత చేయించుకుంటానేమో అని అనుకుంటాడు. ఇక్కడ ఇంకొక ముక్క చెప్పాలి, మనం దేన్ని ఎక్కువగా చింత చేస్తామో అదే మన కర్మ వస్తుంది. యాంతే మతిహి సా గతిహి, నీ మనస్సులో చివరి క్షణాల్లో ఏదుంటే అదే నీ గతి అవుతుంది. వార్ధక్యంలో ఈ చింతలు పట్టుకుని ఏమవుతుందనమాట, నేను మంచం మీద పడి చచ్చిపోతానేమో, నాకు ఆసుపత్రి పక్కనే ఉంటే బాగుండు అనుకుంటే నీ ఆసుపత్రికి వెళ్ళిపోతావు అయ్యో. అందువల్ల ఈ రోజు నుంచి ఆ మాట రానివ్వకండి మీ మనసులోంచి, నోట్లోంచి. అస్తమానం అనారోగ్యంగా ఉంది, 24 గంటలు నేను ఆసుపత్రికి వెళ్ళాలి అని 10 సార్లు అనుకుంటే అదే గత అవుతుంది. ఇక్కడ ఒక అద్భుతమైన గాథ కూడా నేను మీకు చెప్పాలి. శంకరాచార్యులు వారు ఏమి రాసినా అంత తేలిగ్గా రాయడని మీకు చాలాసార్లు చెప్పాను కదా. వార్ధక్యంలో చింతలు పట్టుకుంటాయి, ఈ చింతల వల్ల నువ్వు దేనిని తలుచుకుంటున్నావో అది నీ గతి అవుతుంది. చివరిన రామ అన్నావు, గోవింద అన్నావు వైకుంఠానికి ఎడతావు, శివ అన్నావు కైలాసానికి ఎడతావు, కానీ చింతల్లో పడి నేను అనారోగ్యంతో చచ్చిపోతాను అనుకుంటే టక్కన మంచం మీద పడి అనారోగ్యంతో చచ్చిపోతావు. నాకు రోగాలు ఉన్నాయి అనుకుంటే రోగాలు వస్తాయి, మా ఆవిడ నన్ను కొడుతుంది అనుకుంటే వీడికి చివరి రోజులు అదే గతి అవుతుందిట. మనకి భగవంతుడు గొప్ప శుద్ధి ఇచ్చాడు, అందుకే నోటితోటి అపవిత్రమైన మాట అనకూడదు. పూర్వం ఒక ఆయన కాలినడకన వెళ్ళే రోజుల్లో అడవిలో నడుచుకుంటూ నడుచుకుంటూ చెట్టు కింద పడుకున్నాడు, బాగా అలిసిపోయాడు పాప ఆయన. ఆ చెట్టు కింద అలా పడుకుని, అబ్బా నడిచి నడిచి అలిసిపోయాను, మంచినీళ్ళు దొరికితే బాగుండు, ఇక్కడెక్కడా మంచినీళ్ళు లేవు, మంచినీళ్ళు దొరికితే బాగుండు అనుకున్నాడు. తక్కున ఒక బంగారపు గిన్నెలో మంచినీళ్ళు వచ్చి పక్కన నిలబడ్డాయి, వెంటనే ఆయన మంచినీళ్ళు తాగాడు. అమ్మాయ్యా మంచినీళ్ళు వెంటనే వచ్చాయిరా బాబు అనుకుని ఇప్పుడు దాహం తీరింది, మంచి భోజనం దొరికితే బాగుండు అనుకున్నాడు. ఆశ్చర్యకరంగా రకరకాల బంగారపు పాత్రలు, ఆ పాత్రలో వంకాయ కూర, పులిహార, దధ్యోదనం, కట్టు పొంగలు, బూరెలు, గారెలు, చక్కెర పొంగలు కొంతమంది చేస్తారు, అబ్బాబ్బా ఆవు నెయ్యి వేసి ఘుమఘుమలాడించే జీడిపప్పులు వేసేస్తారు, ఇవన్నీ కూడా బంగారు పళ్ళల్లో వచ్చాయి. ఇవన్నీ చూసి ఆయన ముచ్చట పడిపోయి కూర్చుని శుభ్రంగా తినేశాడు, కావలసినంత భోజనం చేశాడు. పూర్వం అనారోగ్యాలు తక్కువ కనుక శుభ్రంగా భోజనం చేసేవారులేండి, ఇప్పుడు ఇప్పుడైతే అది తినడంలా. ఇప్పుడు ఆయనకి ఇంత భోజనం చేశాక కాస్త భుక్తాయాసంగా ఉంది, కిళ్ళి వస్తే బాగుండు అనుకున్నాడు. తాంబూలం కూడా వచ్చింది, ఇది వేసుకున్నాక ఇప్పుడు ఆయనకి నిద్ర వచ్చిందిట. తాంబూలం వేసుకున్న ఇప్పుడు నాకు ఒక పరుపు వస్తే ఆ పరుపు మీద కాలు మీద కాలు వేసుకుని పడుకుని నిద్రపోతే ఎంత బాగుండు, పరుపు వస్తే బాగుండు అనుకున్నాడు. పరుపు కూడా వచ్చింది, దాని మీద పడుకున్నాడు వాడు. ఇప్పుడు పడుకున్నాక వీడికి లేని చింతలు వచ్చాయి. నాకు ఇందాక నుంచి ఒక అనుమానం పట్టుకుంది, ఈ చెట్టు కింద కూర్చుని మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు, భోజనం అంటే భోజనం, కిళ్ళి అంటే కిళ్ళి, పరుపు అంటే పరుపు వచ్చాయి, కొంపదీసి చెట్టు మీద భూతమో బ్రహ్మరాక్షసుడో లేడు కదా అనుకున్నాడు. టక్కన బ్రహ్మరాక్షసుడు దూకాడు. ఓరి దేవుడు నేను అనుకున్నది నిజమేరా బావో, ఈ చెట్టు మీద ఈ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు, వాడే ఇవన్నీ ఇస్తున్నాడు, ఇవన్నీ ఇందాక నా చేత తినిపించాడు, ఇప్పుడు నన్ను తింటాడేమో, వీడు నన్ను మింగుతాడేమో అనుకోగానే ఆ భూతం నోరు తెరిచి వాడిని మింగేసింది. నిజానికి ఆ చెట్టు కల్పవృక్షం, కోరిన కోరికలు తీర్చే వృక్షం. ఆ చెట్టు కింద నువ్వు ఏమనుకుంటే అది అవుతుంది. అక్కడ చెట్టు మీద ఏం లేవు, ఆ చెట్టు దగ్గర కూర్చుని వీడు ఏమంటే అది వచ్చింది. ఆ కోరికలు చింతలు పెరిగాయి, అది ఎక్కువైతే ఏమైంచేవరకి రాక్షస భావన కలిగింది. రాక్షసుడు వచ్చాడు, మింగుతాడంటే మింగుతాడు. మన మనస్సులకు ఒక పవిత్ర శక్తి ఉంది, అందుకని మన నోటితో మంగళం పలకాలి. నేను ఆరోగ్యంగా ఉంటాను, నేను ఎప్పుడూ ఆసుపత్రి పాలుకాను, హాయిగా ఊరికి దూరంగా ప్రశాంతంగా ఉంటాను, నేను పద్మాకర్ గారి పురాణం వింటాను, తీర్థయాత్రలు చేస్తాను, ఇలా అనుకోండి. అంతేగాని నాకు అదేట, నాకు సుగరట, నాకు వగరట, నాకు పొగరట అనుకుంటే అవన్నీ వస్తాయి. నాకు లేవనుకోండి, క్రమంగా తగ్గుతాయి, అదొక ఆత్మబలం. మీరు ఈ రోజు నుంచి ప్రయత్నించండి. సగం నా ఆరోగ్య రహస్యం అదే తెలుసా, ఈ మళ్ళీ దిష్టి కొడతారేమో అదో భయంగా ఉంది కానీ నాకు నాకు ఏ రోగం లేకపోవడానికి మూల కారణం ఏంటంటే నేను ఎప్పుడు మంచి ఆరోగ్యంగా ఉంటాను, భగవంతుడు అనుగ్రహం ఉంది, నాకేం బెంగలేదు అనుకుంటాను. నాకు రేపు గురించి బెంగ ఎప్పుడు లేదు, ఏమిటో తెలియదు, చిన్నప్పటి నుంచి లేదు, ఇప్పుడు లేదు. ఇది ఒక గొప్ప వరం కాబట్టి తండ్రి ఇచ్చిన ఆరోగ్యమే ఒక గొప్ప ఆస్తి కదటండి. ఈ చింతాసక్త గురించి చెప్పాలటానికి ఒక ఉపోద్ఘాతం చెప్పాను. దీని మీద ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. మీ మనస్సులో ఏదనుకుంటే అది అవుతుంది అది, కాబట్టి మంచి సంకల్పం చెయ్యండి అని ప్రస్తుతానికి ఆపుతున్నాను. చెప్పండి అందరూ కూడా, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. మళ్ళీ రేపు 4వ రోజు కార్యక్రమంలో కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.